పెరుగుతున్న విజ్ఞానంతో మనిషి రోజు రోజుకి ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది క్యాన్సర్, ఎక్కువగా మనం వింటోంది రొమ్ము క్యాన్సర్. దీని గురించి అవగాహన కలిగించడానికి క్యాన్సర్ బారిన పడి నయం చేసుకుని ఇప్పుడు విజయవంతంగా జీవితాన్ని సాగిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన పార్వతి గారు.
మన భారతదేశంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మారుతున్న జీవన శైలి వలన కానీ చాలా రకాలైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వాటిల్లో ముఖ్యమైనవి మధుమేహ వ్యాధి, అలాగే ఊబకాయము, ఇంకా ఎక్కువగా మనకి వినిపిస్తున్న వ్యాధి క్యాన్సర్. ఒక్కసారి క్యాన్సర్ బారిన పడ్డాము అని అంటే జీవితం లేదు అన్న అపోహ చాలా మందికి ఉంది.
నా పేరు పార్వతి. మేడం చెప్పినట్లు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నాకు 2 సంవత్సరాల క్రితము క్యాన్సర్ అనని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. చాలా మంది ఎలా అనుకుంటారు అని అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇంకా బ్రతకరు, చచ్చిపోతారు, వాళ్ళకి లైఫ్ లేదు ఇంకా అని అనుకుంటారు. కానీ ఈ ట్రీట్మెంట్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ధైర్యంగా ఉండడము.
ఈ రొమ్ము క్యాన్సర్ ఏ విధంగా రావచ్చు అంటే కుటుంబ చరిత్రలో, ముఖ్యంగా దగ్గరి బంధువులలో ఎవరికైనా క్యాన్సర్ కారక వ్యాధి ఉండి ఉన్నట్లయితే, అలాగే స్త్రీలలో వయసు పెరిగే కొద్దీ వ్యాధి వచ్చే అపాయం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే 50 సంవత్సరాల పైబడిన వయసు ఉన్న మహిళల్లో ఇది కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే పిల్లలు పుట్టకపోవటం, దాని వలన శరీరంలో హార్మోనల సమతుల్యం లోపించడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం మూలాన కూడా ఇది కొంతమందిలో ప్రేరేపించి రొమ్ము క్యాన్సర్ గా మనకి కనపడుతూ ఉంది. సరి అయిన సమతులాహారం తీసుకోకుండా ఎక్కువ కొవ్వులు కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడము, మానసిక ఆందోళన ఎక్కువగా ఉండటము, భోజనం చేయకపోవటం, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు గమనిస్తున్నట్లయితే రాత్రిళ్ళు ఎక్కువ కాలం మేలుకునే ఉండటం, అలాగే ఆహారంలో ఎటువంటి క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండి పీచు పదార్థాలు లేకుండా ఉండకపోవటం, సమతుల ఆహారం తీసుకోకపోవటం, ఇలాంటి సమస్యల వల్ల మనకి ఎక్కువగా అధిక బరువు వచ్చి దాని ద్వారా క్యాన్సర్లు కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన అపోహలేమిటో, వాస్తవాలేమిటో తెలుసుకోకపోతే మరిన్ని ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది.
మేడం గారు, మీకు క్యాన్సర్ వచ్చిందని మీరు మొదట ఎలా కనుక్కోగలిగారు?
2 సంవత్సరాల క్రితము నేను ఒక రోజు స్నానం చేస్తూ ఉంటే చంకల్లో కొంచెం గడ్డలాగా అనిపించింది, తగిలింది. అలా వెంటనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అలా కనుక్కోగలిగాను. స్నానం చేస్తున్నప్పుడు నాకు అక్కడ చంకలో ఒక గడ్డలాగా కనిపించింది.
మేడం, మీరు డాక్టర్ ని సంప్రదించినప్పుడు మీది ఏ లెవెల్ అని నిర్ధారించారు?
నాకు స్టేజ్ 3, అంటే ఇది దాదాపు 4 స్టేజెస్ ఉంటాయి. ఇందులో 4వ స్టేజ్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట, అది లాస్ట్ స్టేజ్. నాకేమో థర్డ్ స్టేజ్, అంటే 3వ స్టేజ్ లో ఉంది నాకు.
మరి మీరు తీసుకున్న చికిత్స ఏంటి?
3 రకాల ట్రీట్మెంట్లు ఇచ్చారు. ఇందులో కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ.
మరి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి?
తీసుకున్న తర్వాత కంటే కూడా తీసుకునేటప్పుడే కొన్ని జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను, ఇట్లా వచ్చి మీ ముందుకు మాట్లాడుతున్నాను అని అంటే ఒక విధంగా చాలా స్ట్రిక్ట్గా నేను ఫాలో అయిన ప్రొసీజర్ నేను ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు. అవి ఏవంటే, పోషక విలువలు కలిగిన ఆహారము ఫస్ట్ థింగ్. అది అందులో పోషక విలువలు అనంటే ఇది మనకు బ్లడ్ సెల్స్ ఎక్కువగా తగ్గిపోతాయి అనమాట ఈ ట్రీట్మెంట్ అప్పుడు. కీమోథెరపీ అంటే ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న సెల్స్ అన్ని, క్యాన్సర్ సెల్స్ అన్ని చచ్చిపో, అంటే స్లోగా చంపేయడానికి అనమాట. ఆ ఇంజెక్షన్ వల్ల క్యాన్సర్ సెల్సే కాకుండా మంచి సెల్స్ కూడా నాశనం అయిపోతాయి, చచ్చిపోతాయి. అవి యాక్చువల్గా మనకు కావాలి, మనకు ఉండాలి. దాని మూలంగా ఏమైపోతుంది అంటే నీరసం అయిపోతుంది, ఎవరితోనూ మాట్లాడలేము, చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆహారం అస్సలు తీసుకోవాలని అనిపించదు, కానీ ఫోర్స్గా అయినా కూడా కంపల్సరీ తినాలి. ఈ టైంలో ఎస్పెషల్లీ లెమన్, నిమ్మరసము ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకు అనంటే ఇది బ్లడ్ ని బాగా ప్యూరిఫై చేస్తుంది, దాంతో మనకి మనము కూడా యాక్టివ్గా ఉంటాము.
ఇంకా ఆహారంతో పాటు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకున్నారా?
మెడిటేషన్ చేశాను, యోగా చేశాను. మామూలుగా నేను యోగా మెడిటేషన్ చేసేదాన్ని, దాన్ని అలానే కంటిన్యూ అయ్యాను. ప్రాణాయామం అయితే నేను అస్సలు మానలేదు. బాగోలేకపోయినా కూడా పొద్దున, మధ్యాహ్నము, సాయంకాలము 3 సార్లు చేశాను ఈ ట్రీట్మెంట్ అప్పుడు. అది నాకు చాలా 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 బాగా ఉపయోగపడింది.
మరి వ్యాయామాలు ఏమైనా చేశారా? దీనికంటూ ప్రత్యేకమైన వ్యాయామాలు ఏమైనా ఉన్నాయంటారా?
వ్యాయామాలు చేయలేదు, చేస్తే మంచిదే కానీ సహకరించదు శరీరము, నాకు సహకరించలేదు అందుకని నేను చేయలేదు. క్యాన్సర్ కి స్పెసిఫిక్ గా లేవనుకుంటాను, కానీ క్యాన్సర్ తర్వాత కొన్ని వ్యాయామాలు ఉన్నాయి, అది సర్జరీ తర్వాత అంతా బాడీ చేంజెస్ అయిపోతాయి కాబట్టి దాని తర్వాత కొన్ని ఉన్నాయి. ట్రీట్మెంట్ అప్పుడు ఏమున్నాయో నాకు పెద్దగా అవగాహన లేదు, నేను అంతగా చూడలేదు దాని గురించి.
మేడం, ఇప్పుడు మీరు చికిత్స తీసుకున్నారు కదా, అంటే ఇప్పుడు తీసుకున్న ఈ చికిత్స అన్ని వర్గాల వాళ్ళు తీసుకోవచ్చా?
అంటే మీరు ఎక్స్పెన్సెస్ పరంగా చెప్తున్నారా, అడుగుతున్నారా?
అవునండి.
ఖర్చుల పరంగా అయితే మన ఆదాయాన్ని బట్టి ఏ బి సిడి అనే వర్గాలుగా విభజిస్తారు. ఏ వర్గము అనంటే కొంచెం బాగా ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, వెల్ సెటిల్డ్. బిసిడి అనంటే కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు. ఇక్కడ ఏంటిది అనంటే ప్రొసీజరు, ఏదో బిసిడి డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ వేరేగా ఇస్తారు అని అనుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ ట్రీట్మెంట్ ఒకేలాగా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే సౌకర్యాలు, అంటే జనరల్ వార్డు ఇవ్వడము, ఏ వాళ్ళకి కొంచెము స్పెషల్ రూమ్స్ ఇవ్వటము, అలా ఉంటుందే కానీ ట్రీట్మెంట్ మాత్రం అందరికీ ఒకేలా ఉంటుంది.
మామూలుగా క్యాన్సర్ కి చికిత్స లేదని ఎంతో మంది నిరుత్సాహపడుతున్నారండి, మరి అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి?
అదే నేను చెప్పినట్లు క్యాన్సర్ అని అనగానే ఫస్ట్ చాలా మంది భయపడేది ఏంటి అనంటే ఇది ఇంకా నయం కాదు, తగ్గిపోదు, మనం చచ్చిపోతాము అనే ఫీలింగ్ చాలా మందికి ఉంది. నేను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా చాలా మంది అలానే ఏడుస్తూ ఉన్నారు. నేను తీసుకుంటూ మిగిలిన వాళ్ళకి కూడా నేను చాలా ఎంకరేజ్ చేశాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఎలా ఉన్నాను అనని. ఈ క్యాన్సర్ అనేది భయపడాల్సిన అవసరమే లేదు, ఇప్పుడు చాలా చాలా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనకి ట్రీట్మెంట్ కంపల్సరీగా ట్రీట్మెంట్ అవుతుంది. కాకపోతే ఒక చిన్న ఒకటి సజెషన్ ఏంటి, సజెషన్ కాదు ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటి అనంటే, అది ఎంత తొందరగా మీరు గ్రహించి ఐడెంటిఫై చేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లాస్ట్ స్టేజ్ అడ్వాన్స్డ్ స్టేజ్లో వెళ్లకుండా. సో మనకి ఎలా తెలుస్తుంది మరి లాస్ట్ స్టేజ్ అడ్వాన్స్డ్ స్టేజ్ అనంటే, ఎస్పెషల్లీ లేడీస్, 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు కంపల్సరీగా రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళాలి, ఎస్పెషల్లీ బ్రెస్ట్, సర్వైకల్ ఇట్లాంటి వాటి పైన అవగాహన తెచ్చుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ప్రతి సంవత్సరము రెగ్యులర్గా బ్రెస్ట్లని ఎగ్జామిన్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికి ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ని కానీ ఫాలో అయితే మనకు తెలుస్తుంది ఏదన్నా అబ్నార్మల్గా ఏదైనా ఉందా అని అనేది. దాన్ని బట్టి మనము వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు. మహిళలందరూ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు కంపల్సరీగా ఎగ్జామిన్ చేసుకోవాలి, రొమ్ములో ఏదైనా గడ్డలు లాంటివి ఏదైనా ఉన్నాయా అనని. వాళ్ళు ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు, అవి డాక్టర్ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు చెప్తారు, ఒకవేళ తెలియకపోతే అది ఎలా చేసుకోవాలి అని చెప్తారు, దాన్ని బట్టి మనము త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు.
మరి ఫస్ట్ సెకండ్ స్టేజెస్ ని ఎలా గుర్తించవచ్చు అండి?
డాక్టర్లు చెప్పింది ఏంటి అనంటే ఫస్ట్ సెకండ్ స్టేజెస్ గుర్తించడం చాలా కష్టము అని అన్నారు. అలాగని చెప్పేసి ప్రాబ్లం ఉంది లేదు అని కూడా మనకు ఒక్కొక్కసారి తెలియదు, ఉన్నా కూడా మనము దాన్ని గ్రహించలేము, మనం ఏం చేయలేము అటువంటి అప్పుడు. కాకపోతే ఏంటి అనంటే ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ విధంగా ఏ స్టేజ్ అయినా కానీ అడ్వాన్స్డ్ స్టేజ్లోనికి వెళ్ళక ముందు అట్లీస్ట్ 3rd stage అయితే అది బయటపడిపోతుంది అని చెప్తారు డాక్టర్లు. కాబట్టి వెంటనే అప్పుడు కూడా ఇంకా లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది. సో ఈ ఎస్పెషల్లీ ఈ ట్రీట్మెంట్లో ఎక్కువ కావాల్సింది, డాక్టర్లు ఇచ్చేది ఒక 20% ట్రీట్మెంట్ అయితే 80% ట్రీట్మెంట్ సొంతంగాను, అంటే ఎవరికి వాళ్ళు ఈ ఈ క్యాన్సర్ వచ్చిన మనిషి వాళ్ళ కుటుంబీకులు సపోర్టు చాలా చాలా అవసరం ఉంది. డాక్టర్లు చెప్పేది కూడా ఇదే చెప్తారు, మేము 20% క్యాన్సర్ మిమ్మల్ని దాన్ని ఏమంటారు కంప్లీట్ చేయగలము, మిగిలిన 80% మీ అంతటా మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, మీ ఫ్యామిలీ సపోర్టు చాలా ఎక్కువగా ఉండాలి. సపోర్టు అనంటే ఈ ఆ టైంలో ఏంటి అనంటే ఏమి తినాలని అనిపించదు, అలాగని అలా వదిలేయకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఇది తింటే కంపల్సరీ తింటే త్వరగా రికవర్ అవుతారు అనని, వారికి కావలసిన ఫుడ్డు మంచి మంచి ఆహారము ఇచ్చేటట్లుగా ఉండాలి. సలహాలు కంటే కూడా ఇక్కడ ఏంటి అనంటే మెయిన్ ట్రీట్మెంట్, ఈ క్యాన్సర్ అనేది ఇంతకుముందు చెప్పినట్లుగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ట్రీట్మెంట్ తీసుకోవటానికి చాలా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది, ఇది క్యూర్ కాదు అనని అపోహ ఫస్ట్ తొలగించుకోవాలి. కంపల్సరీగా ఇది క్యూర్ అవుతుంది కానీ లాస్ట్ స్టేజ్ వరకు వెయిట్ చేయకూడదు. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా ఓకే వచ్చింది క్యాన్సర్, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నాకిలా వచ్చింది నాకే ఎందుకు ఇలా వచ్చింది అని అనుకోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. దానికి కావలసిన ట్రీట్మెంట్ నేను చేసిన విధంగా, నేను ఈరోజు ఇట్లా మీ ముందు మాట్లాడుతున్నాను అని అంటే నేను తీసుకున్న జాగ్రత్తలు, నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన సపోర్టు. వాళ్ళు తెలిసిన వెంటనే మా మదర్ చాలా చాలా బాధపడ్డారు, కానీ మా సిస్టరు వీళ్ళందరూ ఎందుకు అవసరం లేదు, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, మనం వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు, ఏమీ కాదు అని చెప్పి వాళ్ళని కుంగుబాటు అవ్వకుండా, వాళ్ళకి వాళ్ళు ఏడవకుండా, వాళ్ళు డిస్కరేజ్ చేయకుండా మెయిన్గా పేషెంట్కి కావాల్సింది ఏడవడము, ఇది ఇంకా రాదు అననే నెగిటివ్ వ్యాఖ్యలు చేయకూడదు పేషెంట్ ముందు. ఇది కంప్లీట్గా అయిపోతుంది, మళ్ళీ నార్మల్గా వస్తావు, మళ్ళీ నార్మల్గా ఉంటావు, ఇలా ధైర్యంగా చెప్పాలి పేషెంట్కి. నిరాశపరచకూడదు. మెయిన్గా ఈ ట్రీట్మెంట్లో ఏంటిది అని అంటే పేషెంట్ని నిరాశపరచకూడదు.
మేడం, మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగి అంటున్నారు కదా, మరి మీరు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు కదా, అలాంటప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి?
ఒక విధంగా ఇది ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్రకారము మనం తీసుకుంటున్న ఆహారం అయితేనేమి మన ఒత్తిడి మూలంగా ఇలాంటివి చాలానే వస్తూ ఉన్నాయి. క్యాన్సరు, ఇంతకుముందు మేడం చెప్పినట్లు మధుమేహము, ఇవి అన్ని ఇలా కంటిన్యూ అవుతూ కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
అధైర్యంతో నిరుత్సాహంతో ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి ఆనంద జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. అలాంటి వాళ్లకు మీరు స్ఫూర్తిగా నిలబడి మీ నిత్య జీవితాన్ని ఎంతో హాయిగా గడుపుతున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. విన్నారు కదండి పార్వతి గారి మాటల్ని. మరిప్పుడు ఆహార నిపుణులైన డాక్టర్ సుప్రజ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం గారు, మీరేమంటారు?
వైద్య చికిత్స మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడాను వ్యాధి నయం చేయడానికి చాలా వరకు శక్తివంతంగా ఉపయోగపడుతోంది. అయితే ఈ వ్యాధి ఎలా వచ్చింది, మనము దానిని ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న విషయంలో వైద్యులతో కూర్చుని నిర్ణయించుకుంటే చాలు. అలాగే క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం, పర్యవేక్షణ పరీక్షలు తప్పనిసరిగా జరిగేటట్లు చూసుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు మనము పోషకాహారంలో ఎటువంటి లోపాలు లేకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్నది కూడా చాలా చాలా ముఖ్యం. దీనిలో నిపుణుల సహాయము తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఇందులో నేను ముఖ్యంగా కొన్ని చెప్పదలుచుకుంటున్నాను. అందులో పోషకాహారము అనగానే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న మీమాంస ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మనకు క్యాన్సర్ చికిత్స జరుగుతూ ఉన్న సమయంలో మందుల వలనైతేనేమి, మానసిక ఆందోళన వలనైతేనేమి, శరీరం చాలా వరకు బరువు కోల్పోతుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి పోషకాహార స్థితి కూడా తగ్గిపోతుంది. దానిని మళ్ళీ మనం పుంజుకోవటానికి మనకి ముఖ్యంగా మాంసకృతులు అధికంగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. మాంసకృతులు అధికంగా ఉన్న ఆహారంలో ముఖ్యంగా మనకి లభిస్తున్నది పుట్టగొడుగులు. ఎందుకంటే చాలా మంది చెప్పొచ్చు మాంసం తీసుకోవచ్చు కదా అని. మాంసంలో కూడా చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి. వీళ్ళ శరీరం అందుకు సహకరించకుండా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు సులభంగా జీర్ణమయ్యే మాంసకృతులు అధికంగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవటం మంచిది. ఇలాంటి వాటిలలో పుట్టగొడుగులు సాధారణంగా తీసుకున్నట్లయితే వాళ్లలో మాంసకృతులు అధికంగా లభించే అవకాశం ఉంది. అలాగే వెంటనే పోషకాలను గ్రహించగలిగే స్థితి రావాలి కాబట్టి చాలా రకాలైనటువంటి ఆ పళ్ళల్లో జ్యూసులతో చేసినటువంటి వాటిని తీసుకుంటే చాలా మెరుగ్గా ఉంటుంది. దానిమ్మలో ఇల్లాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ రొమ్ము క్యాన్సర్ వృద్ధిని అరికట్టేటువంటి ఎంజైమ్ని కలిగి ఉంటుంది. కాబట్టి రోజుకి 1/2 లీటర్ జ్యూస్ తాగితే చాలా వరకు ఇది శరీరానికి కావలసినటువంటి అత్యవసర శక్తిని లభించేటట్లు చేయటం, అలాగే శరీరంలో ఉన్నటువంటి చెడు కలగచేసే కారకాలని తొలగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే బీన్స్, చిక్కుడు గింజలు, ఇవి ఫోలేట్ అనేటువంటి వైటమిన్ని, పీచు అధికంగా కలిగి ఉంటాయి కాబట్టి తగిన పోషణ సమకూరుతూ ఉంటుంది. ఇక మనము ప్రతిరోజు గుప్పెడు పప్పులని దేనినైనా తీసుకుంటే మంచిది అననేసి చెబుతూ ఉంటాము. దానిలో మనకి సాధారణంగా దొరికేటువంటి వేరుశనగ పప్పు కానీ, లేదు వాల్నట్ అక్రోట్ లాంటి పప్పుల్ని దేనినైనా కూడాను కొంచెం మనము నానబెట్టి దానిని మొలకెత్తించిన తర్వాత తక్కువ వేడిలో మరిగించినట్లుగా చేసి తీసుకుంటే చాలా మంచిది. నల్ల ద్రాక్ష తీసుకోవటం వల్ల రొమ్మ క్యాన్సర్ కణాలు వాటంతటా అవే నశించిపోయే విధంగా ప్రేరేపించేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి దీనిని కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది. ఇక మనకి సాధారణంగా దొరికేటువంటి ఆకుకూరలు, బచ్చలి ఆకు, పొన్నగంటి కూర ఇలాంటివి బి విటమిన్లు, ఫోలేట్లు, ఐరను, ఎందుకంటే మనకి చెప్పారు చికిత్స సమయంలో రక్త కణాల వృద్ధి చాలా వరకు పడిపోతుంది అని. కాబట్టి మనకి ఐరన్ ఎక్కువగా ఉన్న వాటిని కూడా తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిది. ఇక గ్రుడ్డు, పాలు సాధ్యమైనంత వరకు తీసుకోవటం, మాంసం దగ్గరికి వచ్చేసరికి గొడ్డు మాంసాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అలాగే తేలికగా జీర్ణమయ్యేటువంటి మాంసము లీన్ మీట్ అని చెప్తాము, దానిని తీసుకుంటే మంచిది. దానికంటే చేపలు మనకి నిత్యకృత్యంగా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే చాలా మంచిది. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఒక ఔషధ ఘని, అది నిమ్మరసం. నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే అది క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనము కీమోథెరపీ అన్నది ఒక ప్రక్రియ ఉంటుంది, దానిలో వాడేటువంటి మందులకి ఎటువంటి గుణాలు ఉంటాయో అంత గుణాలు ఉన్నాయి అని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి నిమ్మరసాన్ని మనము నీళ్లలో కలుపుకునేసి సాధ్యమైనంత వరకు ఎంత తాగగలిగితే అంత తాగితే చాలా మంచిది. ఇది క్యాన్సర్ బారిన పడిన వాళ్లే కాదు, మిగిలిన వాళ్ళు కూడా తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు పదార్థాలు ఏవి ఉన్నా కూడాను అవి మన శరీరం నుంచి విసర్జింపబడడానికి చాలా వీలు కలుగుతుంది. అన్నింటికంటే ఇంకొక ముఖ్యమైన విషయము, ఎటువంటి పరిస్థితుల్లోనూ చక్కెరకి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం మానాలి. అలాగే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నటువంటి రెడీమేడ్ ఆహార పదార్థాలలో రిఫైన్డ్ ఫ్లవర్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు, అంటే మైదాతో చేసినటువంటి పదార్థాలు, వాటిని త్యజించగలిగితే చాలా చాలా మంచిది. అలాగే నూనెతో తయారు చేసిన వేపుళ్ళు, ఎక్కువ కాలం తయారు చేసి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ఉప్పు అధికంగా ఉన్నవి, అంటే తెల్లని పదార్థాలు సాధ్యమైనంత వరకు మానేయటం మంచిది. అవి ముఖ్యంగా చక్కెర, తెల్లని పదార్థాలు, మైదాతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు, ఉప్పు, వీటిని మనము శరీరానికి చాలా మితంగా వాడుకుంటే, లేదు వీలు కలిగినప్పుడైతే దానిని మనము మానేస్తే చాలా మంచిది. తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైనా కూడాను అప్పుడే తాజాగా తయారు చేసినవి తీసుకుంటే చాలా మంచిది. వేపుళ్ళు అధిక మసాలాలు కలిగి ఉన్నవి, అధిక ఉప్పులు కలిగి ఉన్నవి, అలాగే మనకి మార్కెట్లో రెడీమేడ్గా లభ్యమవుతూ ఉన్నటువంటి చిరుతిళ్ళైతేనేమి, ఫాస్ట్ ఫుడ్స్ లాంటి వాటిని మొత్తము తీయిస్తే మంచిది. ఇక మజ్జిగ, నీరు, నిమ్మరసము ఇలాంటి ద్రవ పదార్థాలు ఎంత వీలైతే అంత తీసుకుంటూ ఉండటం చాలా మంచిది. కీమోథెరపీ జరుగుతున్న సమయంలో శరీరం బాగా నీరసించి మన అన్నవాహికలో వచ్చే మార్పుల వలన వికారము, వాంతులు, తలనొప్పి, తల తిరగటం లాంటి మొదలైన లక్షణాలు చాలా కనబడుతూ ఉంటాయి. ఆ సమయంలో నిమ్మరసంతో పాటు ఇతర ఏదైనా ఆహార పదార్థాలు కొంచెము, ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, అల్లము అలాంటి వాటిని కొంతవరకు వేడి నీళ్లలో కొంచెం సేపు ఉంచి తీసి జ్యూస్ లాగా తయారు చేసి దానిలో నిమ్మరసం కలుపుకొని తాగితే వికారము, వాంతులు లాంటి వాటిని మనం తగ్గించుకోవడానికి వీలు కుదురుతుంది.
విన్నారు కదండి, పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే మృత్యునైనా పోరాడవచ్చని మనకు ఉదాహరణగా మరియు మార్గదర్శకంగా నిలిచిన పార్వతి గారి మాటల్ని, ఆహార నిపుణుల సూచనలను, ఇలా ఈవిడే కాదు ప్రపంచంలో ఎంతో మంది ఇలా ధైర్యంగా ముందుకు వెళ్లి విజయవంతంగా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్లి ఎంతో సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు. ఇదండి ఈ వారం అంశం. మరోసారి మరో అంశంతో కలుద్దాం. నమస్కారం. జూలై 27 నుండి సెప్టెంబర్ 5 వరకు నిర్వహిస్తున్న ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులో ప్రవేశం కొరకు సంప్రదించండి మానవ అభివృద్ధి మరియు కుటుంబ అధ్యయన విభాగం, గృహ విజ్ఞాన కళాశాల. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9059726689. మరోసారి వారి ఫోన్ నంబర్ 9059726689.
కాంతన్న ఓ సన్నకారు రైతు. తనకున్న కాసంత పొలంలో సమయానికి వానలు పడితే గిన్ని మక్కలు, కొంత పత్తేసుకుంటాడు. పక్కూరు నుండి ఆయన సోపతి రంగన్న వచ్చాడు. దిగాలుగా ఉన్న కాంతన్నను చూసి, ఏం కాంతన్న, ఎట్లున్నవే, ఏంది ముచ్చట అన్నాడు కాంతన్న. అప్పుడు ఆ మాటలకి, ఆ మంచినే ఉన్న రంగన్న, ఏంది సుక్కలెక్క రాలిపడ్డావు, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, అంత మంచేనా అన్నాడు. అప్పుడు రంగన్న, మంచినే ఉన్నా, ఏంది కాంతన్న రందిగున్నావు, గా కండ్ల నిండా నీళ్ళేందే అన్నాడు రంగన్న. కాంతన్న అప్పుడు ఆ మాటలకి, ఏం చేద్దాం రంగన్న, నా కళ్ళు చూసైనా ఆకాశం గుక్క నీళ్లు గురిపిత్తదేమోనని చిన్న ఆశగున్నా అన్నాడు కాంతన్న. ఆ మాటలకు రంగన్న, నీ కళ్ళలో దిగులు మబ్బులున్నాయి గాని ఆకాశంలో చిన్న కారు మబ్బైనా లేదు కదా కాంతన్న అన్నాడు. అప్పుడు కాంతన్న, ఏం చేద్దాం రంగన్న, వర్షాన్ని ఆధారంగా చేసుకుని పంటలు పండించే మన సొంటోళ్ల బతుకులు గాల్లో దీపం లెక్క తయారైన రంగన్న అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న, అయ్యో గింత ముచ్చటకు గంతరంది పడుతున్నావు ఎందుకు కాంతన్న, నీ నీళ్ళకనే వర్షాధార పంటలు సాగు చేసుకుని బతకడం లేదా చెప్పు, ఇటువంటి కట్టాలు వచ్చినప్పుడే గుండెని రావి చేసుకోవాలి కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, అది సరే, మన బతుకులంతా నీళ్ల మీదనే ఆధారపడ్డాయి కదా, ఏం చేయాలనుకున్నా గా నీరే కావాలి కదా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అన్నాడు కాంతన్న రంగన్నతో. అప్పుడు రంగన్న, అవును కాంతన్న, నువ్వు చెప్పింది నిజమే, నీళ్లే కావాలి, గందుకు వర్షం పడ్డప్పుడు తొలకర్లో పడ్డ నీళ్లను భద్రంగా దాసుకోవాలి అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, నీళ్ళని దాసుకున్నాడేంది రంగన్న, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పరా జరా, ఓ నీళ్ళని దాసుకోవాలంటాను అన్నాడు కాంతన్న కోపంగా. అప్పుడు రంగన్న, కాంతన్న వ్యవసాయంలో ముందు చూపు చాలా అవసరం, అట్లనే నీళ్లు కూడా అవసరం, అందుకే నేను చెప్పే జరే ను అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, ఓ చెప్తాను గాని ఊళ్ళే చెరువు నిండి ఎన్నో ఏండ్లైతాంది, ఇసొంటి నిండని చెరువులా కరువు నిండుగా పండుతాంది, మా కన్నీళ్ళన్నీ ఆవిరై మబ్బుల్లా మారి వానలెక్కత్తే ఇంత బాగుండునో కదా రంగన్న అన్నాడు కాంతన్న. అయ్యో కాంతన్న, మా ఊళ్ళో కూడా చెరువులు చక్కగా నిండుతలేవు, కాని మా సేన్లో ఉన్న చిన్న చిన్న కుంటలు కలకల్లాడుతానే అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, రంగన్న నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుతివి, వ్యవసాయం చేస్తాను, నీటి కుంటలా గదేం ముచ్చటే జర చెప్పరాదే అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న అన్నాడు కదా, కాంతన్న నా ప్రాణమిత్రుడివి, నీకు కాకపోతే ఎవరికి చెప్తాను, ముందు ఆ కన్నీళ్లు దూడ్చుకో కాంతన్న, మన దేశంలో 60% వరకు సాగు వానల కిందనే నడుస్తుంది, ఆ వాన నీళ్లే మనకు తాగడానికి ఇంకా సాగుకు ఆధారమవుతుంది అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, గట్లనా రంగన్న, అయితే ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. అప్పుడు రంగన్న ఆ మాటలకి, మనకు కురిసే వానలో 40% వరకు నీరు పొలం బయటకు పొర్లి ఉట్టిగానే పోతాంది, అది పోతూ పోతూ భూమి మీద ఉన్న సారవంతమైన మట్టిని తీసుకుపోతుంది, ఇగో గిట్లనే నేలకోత జరుగుతుంది, ఇక గిట్ల వాన నీళ్లు బోనిస్తే మనకేం మిగులుతుంది, మొత్తంగా మనకి 10-15% మాత్రం వాన నీళ్లు ఉపయోగపడతాయి, దీన్ని గనక మరో 10% పెంచుకున్నట్లయితే మనకు సాగవలసిన నీటికి ఎలాంటి సమస్య ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, ఓహో గట్లనా, అయితే దాని గురించి మంచి చెప్పు రంగన్న అన్నాడు. అప్పుడు రంగన్న, ఇగో కాంతన్న, మనకు వర్షాధారంగా వచ్చే సిక్కులు 2 రకాలుగా చెప్పుకోవచ్చు, మొదటగా పంట విత్తిన తర్వాత 2-3 రోజుల్లో బొచ్చడు వానలు పడతాయి, తర్వాత పంట కోతకొచ్చినప్పుడు గింజ మరియు పాల దశలో బెట్టొచ్చి కంకులన్నీ తాలిగింజలు పోసుకుంటానే కాంతన్న, ఇక గిట్లున్నది మన పరిస్థితి అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, అది సరే రంగన్న, గా నీటి కుంటలు ముచ్చటైందో జర చెప్పరా అదే అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న, ఏం లేదు కాంతన్న, నీటి కుంటల కోసం మీ సేన్లలో కొంత భాగాన్ని వదలాలి, ఒక నీటి కుంటను 10 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పు పెట్టుకుని 2.5 మీటర్ల లోతుగా గుంట తవ్వుకోవాలి, మనం ఈ నీటి కుంట ద్వారా పంట కీలక దశలో సుమారుగా 2.5 ఎకరాల పొలానికి నీటిని పొందొచ్చు కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, ఆలోచన అయితే బానే ఉంది గాని నీటి కుంట పొలంలో ఎక్కడ తవ్వుకోవాలి జరి చెప్పరాదు రంగన్న అన్నాడు. అప్పుడు రంగన్న, ఏం లేదు కాంతన్న, మన పొలం ఎలాగూ ఏటవాలుగా ఉంది కదా, దానికి దిగువ భాగంలో నీటి కుంటను తవ్వుకుంటే సరిపోతుంది అన్నాడు. అప్పుడు కాంతన్న, అది సరే రంగన్న, కుంట తవ్వుకుంటే దాని అడుగు భాగంలో పంట పోతుంది కదా మరి అన్నాడు. అప్పుడు రంగన్న, అవును రంగన్న, పెద్ద రైతుకు నీటి కుంటల వల్ల కలిగే లాభం ముందు, ఇది చిన్న విషయం మాత్రమే, దీనికెందుకు బాధపడుతున్నావు అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, అవునవును పెద్ద రైతులకు అది, మరి నా లాంటి సన్నకారు రైతు అయినా వారి పరిస్థితి ఏంది, ఉన్నదే 2 ఎకరాలే అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న, నిజమే కాంతన్న, ఇలాంటి ఆలోచనే చాలా మంది రైతులకు ఉంటుంది, సేద్య భూమిని గుంటలకు కేటాయించడం ఎవరికి ఇష్టం ఉండదు, అలాంటప్పుడు అందరు కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఇంకుడు గుంతలు తవ్వుకొని తద్వారా ఆదా చేసిన నీటిని వాడుకొని లాభపడొచ్చు కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, గమ్ముచ్చటేందో జరి చెప్పరాదు రంగన్న అన్నాడు. అప్పుడు రంగన్న, సరే కాంతన్న చెప్తా. మొదట్లో మా ఊళ్ళో కూడా దీని గురించి చెప్పినప్పుడు ఎవ్వరు వినలేదు కాంతన్న. తర్వాత చెప్పంగా చెప్పంగా దానివల్ల కలిగే లాభాన్ని తెలుసుకుని మా వాడకున్న 5-10 మంది కలిసి ఓ సంఘంగా ఏర్పడి మా భూముల్లో ఏటవాలుకు దిగుభాగంలో అందరం కలిసి ఎండాకాలం ఊరికే ఉండకుండా ఓ పెద్ద నీటి కుంటను తవ్వుకున్నాం. అప్పుడు వర్షాలు పడి కుంట నిండుగా నిండింది కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, అయితే రంగన్న ఈ నీటిని మీరు ఎట్లా పంచుకున్నారే, మరేం లొల్లులు కాలేదా అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న, ఏం లేదు కాంతన్న, ముందుగా పెట్టుకున్న ఒప్పందం ప్రకారం ఎవరికి నీటి అవసరం ఉంటే వాళ్ళం, పంటకైనా పశువులకైనా కలిసే వాడుకున్నాం కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, అది సరే రంగన్న, గిన్నీటి కుంట తవ్వుకోవడానికి ఎంత పెట్టుబడి కావాలి, మరి ఎట్లా చేయాలి అని అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న ఆ మాటలకి, కాంతన్న నీటి కుంట తవ్వుకునేందుకయ్యే ఖర్చు, ఆ కుంట పరిమాణం మరియు ఆ కుంట లోపల మనం వాడే సిమెంట్ ప్లాస్టిక్ షీటు మొదలగు వాటి మీద ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఇంకేంటంటే రంగన్న, సాధారణంగా 10 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పు 2.5 మీటర్ల లోతున్న గుంట తీస్తే దానికి 6 పాళ్ల ఇసుక 1 పాల సిమెంట్ కలిపి లోపల పూతలా వేసుకుంటే 20,000 ఖర్చు వస్తుంది కాంతన్న. ఇలా సిమెంట్ కాకుండా ప్లాస్టిక్ షీట్ని కూడా ఈ నీటి కుంటల్లో వాడుతున్నారు. దీనికి 1 చదరపు మీటర్కి 900 రూపాయల ఖర్చు అవుతుంది. ఖర్చు ఎక్కువైనా కానీ దీని మన్నికి కూడా ఎక్కువే కాంతన్న అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, కాని రంగన్న ఈ నీటి కుంటల లోపల్లో సిమెంట్తో పూతెందు పూసుకోవాలి, ఈ ప్లాస్టిక్ షీట్ని ఎందుకు వాడాలి, దాన్ని వాడకపోతే ఏమవుతుంది రంగన్న అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న, గట్లంటవేంటి కాంతన్న, గిట్ల నీటి కుంట లోపల సిమెంట్ పూసుకోపోతే కుంట అడుగు భాగం నుండి మరియు పక్క నుండి నీరు వృధా అయిపోతుంది కదా, దాన్ని కాపాడుకోవడానికి చిన్న సన్నకారు రైతులైతే అడుగు భాగంలో నాపరాలు వేసుకుంటారు, ఇంకా పెద్ద రైతులైతే సిమెంట్ పూత గాని ప్లాస్టిక్ షీట్ని గాని వాడుతున్నారు కాంతన్న అన్నారు రంగన్న. అప్పుడు కాంతన్న, అయితే రంగన్న ఈ నీటి కుంటలలో నీరెంతకాలం నిల్వ ఉంటుంది అని అన్నాడు కాంతన్న. అప్పుడు రంగన్న, ఓ కాంతన్న, వర్షాకాలంలో నిల్వ చేసుకున్న నీరు మళ్ళా ఎండాకాలం వచ్చే వరకు దగ్గర 1 సంవత్సరం నిల్వ చేసుకోవచ్చు కాంతన్న అని చెప్పిండు రంగన్న. అప్పుడు కాంతన్న, అంతకాలం నీరు కుంటలో ఆవిరైపోకుండానే ఉంటుందా రంగన్న అని అడిగాడు కాంతన్న. అప్పుడు రంగన్న, నిజమే కాంతన్న, నీరు ఆవిరైపోతుంది, కానీ దాన్ని కూడా కాపాడుకోవడానికి ఒక ఉపాయం ఉంది అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, రంగన్న ఏందా ఉపాయం, జర చెప్పరాదే అని అడిగాడు. అప్పుడు రంగన్న, ఏం లేదు కాంతన్న, మన దుకాణాలలో కేవోలిన్ 5% అనే పొడి దొరుకుద్ది, దీన్ని నీటి కుంటల్లో నిల్వ ఉన్న నీటిపై చల్లుకోవడం వల్ల కొద్ది మేర నీరు ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెప్పిళ్ళు అని అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, ఆ పొడిని చల్లి ఆ నీటిని పంటలకు ఉపయోగిస్తాం, అట్లనే పశువులు దాగడానికి కూడా ఉపయోగిస్తాం కదా, మరి వాటికి ఏం కాదా అని అడిగిండు కాంతన్న. అప్పుడు రంగన్న, లేదు కాంతన్న, ఎలాంటి నష్టం పంటలకు కానీ నీటికి కానీ తాగే పశువులకు కానీ ఉండదు, నువ్వేం భయపడకు అని చెప్పిండు రంగన్న. అప్పుడు కాంతన్న, నాతో చిన్న ఆలోచన రంగన్న, నీటి కుంట చుట్టూ చెట్లు పెంచితే మంచిదేనా అని అడిగాడు రంగన్నని. అప్పుడు రంగన్న, అవును కాంతన్న, నీటి కుంట చుట్టూ చెట్లు పెంచుకోవడం వల్ల చల్లని వాతావరణం ఉంటుంది, దీనికి తోడు ఎండ నేరుగా నీటి కుంటలో పడకుండా ఉండడం వలన నీటి ఆవిరి తగ్గి నీటి నిల్వ కాలం పెరుగుతుంది. అలాగే ఒకవేళ మనం పెద్ద పెద్ద కుంటలు తీసుకున్నట్లయితే దాంట్లో చేపలు రొయ్యల పెంపకం చేసుకోవచ్చు, అట్లనే తొలకరిలో మనం ఎలాగో నీటిని నిల్వ చేసుకుంటున్నాం కదా, ఆ నీటిని కూడా పంట కాలానికి సరిపోయేటట్టుగా వాడుకోవచ్చు అని చెప్పాడు రంగన్న. అప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్న కాంతన్నను చూసి, అయినా గీ ముచ్చట్లన్నీ ఎందుకే, ఓసారి మా ఊరికి వచ్చి నీటి కుంటల్ని చూడరాదే అన్నాడు రంగన్న. అప్పుడు కాంతన్న, తప్పకుండా రంగన్న, బాగుపడే అవకాశం ఉన్నప్పుడు దాన్ని నేర్చుకుని లాభం పొందేదాకా వదులుకునేదే లేదు అని అన్నాడు కాంతన్న.
నీటి కుంటలకు చోటు కల్పించండి,
మీ కష్టాలకు సెలవిప్పించండి.
నీటి కుంటలకు చోటు కల్పించండి,
మీ కష్టాలకు సెలవిప్పించండి.